సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అన్నారు. అంటే ఎప్పుడు కూడా సత్యాన్నే చెప్పాలి, సత్యమైన ప్రియమైన దాన్ని చెప్పాలి, సత్యమైన ప్రియం కాకపోతే అప్రియమైతే చెప్పకూడదు, ప్రియమైనా సరే అబద్ధాన్ని చెప్పకూడదు అనేటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి సూక్తి మన ధర్మశాస్త్రంలో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన ధర్మశాస్త్రంలో.
అవి ఈనాటికి మనం పాటిస్తూనే ఉన్నాం.
శ్రార్థ కాండ ఉంది, అది ఈనాటికి మనం మన ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా మనం పాటిస్తున్నాం. స్త్రీ పురుష ధర్మాలు కూడా, నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనే విషయం చాలామంది కోర్టు చేస్తారు, ఇది కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడింది. తర్వాత స్త్రీలను మనం పూజించాలి. ఎత్ర నార్యస్త్ పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఒక ప్రసిద్ధమైనటువంటి వాక్యం మన ధర్మశాస్త్రంలో. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు అనేటువంటి ఒక ప్రశస్తమైన వాక్యం, ఇది కూడా మన ధర్మశాస్త్రంలోది. ఇట్లా ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా ఎంతోమంది మహర్షులు రచించారు. ఇది వేదవాంగ్మయంలో వేదాంగాల తర్వాత ఒక ప్రసిద్ధమైనటువంటి శాస్త్ర విధానం మన ధర్మశాస్త్రం. తర్వాత మన పురాతన వాంగ్మయంలో పురాణములకు ఒక ప్రశస్తమైనటువంటి స్థానం ఉంది. పురాణం అంటే పురాతనమైనటువంటి దేశ చరిత్ర అని. పురాణ విషయాన్ నైతి ఇది పురాణం అన్నారు. అంటే పురాతనమైన సంప్రదాయబద్ధమైన ధర్మాలను వివరించి కథారూపంగా చెప్పేది పురాణము అన్నారు. ఈ పురాణాలను, ఇందులో 18 పురాణాలు ఉన్నాయి, వీటిని వ్యాస మహర్షి వ్రాశాడు అని ప్రతీతి. 18 పురాణాలను వ్రాయాలంటే ఎంతకాలం పడుతుందో, దాని మీద ఎంతమంది కృషి చేయవలసి వస్తుందో అది ఊహించడం కష్టం. ఈ పురాణంలో, ఈ 18 పురాణాలు కూడా భాగవత పురాణం, విష్ణు పురాణం, మత్స్యపురాణం, వాయుపురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని, వరాహ, గరుడ, మార్కండేయ, నారద, పద్మ, లింగ, కూర్మ, స్కాంద పురాణాలు, ఇవన్నీ కూడా 18 పురాణాలు. ఇందులో ముఖ్యమైనవి విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, ఇవి చాలా ముఖ్యమైనటువంటి పురాణాలు. ప్రతి పురాణంలో కూడా సర్గ ప్రతిసర్గ అంటారు ఉంటాయి. సర్గ అంటే మొట్టమొదట సృష్టి ఆదిలో పరమాత్మ సృష్టించినటువంటి జగత్సృష్టి కార్యక్రమం. ప్రతిసర్గ అంటే ఆ తరువాత మనువాదులు, మను శిష్యులు అయిన ప్రజాపతులు సృష్టించినటువంటి సృష్టి కార్యక్రమం, అది ప్రతిసర్గ అంటారు. ఇవి కాకుండా దేశమును పాలించిన రాజులు, రాజవంశములు, వీటి వివరణ ఉంటుంది, కథారూపంగా ఉంటుంది. అత్యంత గహనమైన విషయాలను సాఫీగా చెబితే జనానికి అర్థం కాదని కథల రూపంగా మహర్షులు చెబుతూ వచ్చారు. ఇది పండిత పామర లోకాలకు కూడా, పండిత పామర జనానికి కూడా తేలిగ్గా అర్థమవుతుందనే దృష్టితో ఈ పురాణ రూపంలో మన పురాతన ధర్మ సూత్రాలను మహర్షులు వివరించారు. ఈ పురాణాలు 18 పురాణాలే కాకుండా ఇంకా 18 ఉప పురాణాలు ఉన్నాయి. వీటిని కూడా వ్యాస మహర్షి రాశాడని చెప్పేసి ప్రతీతి. కానీ వ్యాసుడు ఒక్కడే ఈ పురాణాలను వ్రాయలేదు, ఎంతోమంది శిష్యుల సహాయంతో కృషి చేసి ఈ పురాణాలను రచించాడు. ఆయనకు ముందే ప్రారంభమై ఆయన జీవితకాలంలో కొనసాగి ఆయన తర్వాత కూడా ఈ పురాణ రచన సాగింది అని చెప్పేసి అంటారు. 200 సంవత్సరముల కాలంలో ఈ పురాణాలను రచించారని అంటారు. కానీ ప్రసిద్ధమైన అందరూ చెప్పుకునే విషయం ఏమిటంటే వ్యాస మహర్షి 18 పురాణాలను రాశాడు, 18 ఉప పురాణాలను రాశాడు అని అంటారు. వేదములు, ధర్మశాస్త్రములు, పురాణములు, వీటి తరువాత ఇతిహాసములు ప్రధానమైనవి. ఇతిహాసం అంటే భారత భాగవతాది గ్రంథములు. ఇతిహాసం అంటే జరుగుతున్న చరిత్ర. పురాణం అంటే జరిగిన పూర్వ కాల చరిత్ర. ఇతిహాసములలో ప్రధానమైనవి మహాభారతము, మహాభాగవతము. మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించాడు. దీనిని మహాభారత యుద్ధం తరువాత వ్యాస మహర్షి 3 లోపల భారతాన్ని రచించాడు అని చెప్పేసి మహర్షులు చెప్పారు. వ్యాసుడి జననం 1508. మహాభారత యుద్ధం 1424 జరిగిందని, కొంతమంది 1361 జరిగిందని కూడా చెబుతారు. ఏదైనా సరే మహాభారత యుద్ధ అనంతరం 3 లోపల వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని రచించాడు అని. అయితే ఈనాడు మనకు లభ్యమైన మహాభారతం, 100,000 కలిగిన మహాభారతాన్ని సొంతం కూడా వ్యాస మహర్షి రచించలేదు. ఆయన రచించిన భారతాన్ని జయం అంటారు. అందులో 10,000 మాత్రం ఉన్నాయి.
దాని తరువాత వైశంపాయనుడు భారతాన్ని 24,000 పెంచి జనమేజయుడికి సత్రయాగ సందర్భంలో చెబుతాడు.
తరువాత శివనకాది మహర్షులకు నైమిసారణ్యంలో వ్యాసుని శిష్యుడైన రోమహర్షునుడు కుమారుడు
ఉగ్రశ్రవుడు ఈ మహాభారతాన్ని ఎన్నో ఉపాఖ్యానాలతో 100,000 పెంచి వినిపిస్తాడు. అప్పుడది మహాభారతమని ప్రసిద్ధి చెందుతుంది.
సూతుడు చాలా గొప్ప పౌరాణికుడు. పురాణాలను కూడా సూతుడే చాలామందికి నైమిసారణ్యంలో చెబుతాడు. ఇక్కడ ఒక విశేషం గమనించవలసింది ఏమిటంటే ఈ పురాణాలను అన్నిటిని కూడా ఒక్కొక్క పురాణం తీసుకుంటే ఆ పురాణాన్ని ఒకే రచయిత కథగా చెప్పలేదు. ఈ పురాణాన్ని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుడు శౌనకాది మునిశ్రేష్ఠులకు నైమిసారణ్యంలో వివరించాడు అంటారు. నైమిసారణ్యంలో మహర్షులంతా కూడా చేరి 1000 సత్రయాగం చేస్తారు. ఆ సత్రయాగ సమయంలో
ఉగ్రశ్రవుడు
అనే సూతుడు అక్కడికి వస్తాడు. రోమహర్షుడు కుమారుడు వచ్చినప్పుడు అక్కడి మహర్షులంతా కూడా మాకు ఈ పురాణాలను వివరించమని చెబితే ఆయన ఈ పురాణాలన్నింటిని కూడా వాళ్ళకు చెబుతాడు. అలాగే ఈ సూతుడే తర్వాత తక్కిన పురాణాలన్నింటిని కూడా ఏం చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణకు మత్స్యపురాణాన్ని శ్రీమన్నారాయణుడు స్వయంభవమునకు చెబుతాడు. వామన పురాణాన్ని పులస్య మహర్షి నారదుడికి చెబుతాడు. వాయుపురాణాన్ని వాయుదేవుడు నారదునకు, విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి మైత్రేయుడుకు, వరాహ పురాణాన్ని వరాహ రూపంలో ఉన్న మహావిష్ణువు భూదేవికి, అగ్ని పురాణాన్ని నారదుడు సనత్ కుమారుడుకు చెబుతాడు. అంటే ఏ కథ కూడా రచయిత తాను స్వయంగా చెప్పినట్టుగా చెప్పడు. ఒక మహాపురాణ పురుషుడు లేకపోతే ఒక దైవీ శక్తి కలిగినటువంటి ఒక దేవుడు, ఇప్పుడు విష్ణువు వరాహ పురాణాన్ని విష్ణుమూర్తే చెప్తాడు భూదేవికి, అట్లా ఒకరు ఇంకొకరు చెప్పినట్టుగా రాస్తారన్నమాట. అలాగే భారతంలో కూడా వ్యాసుడు తాను చెప్పినట్టుగా ఈ కథను చెప్పడు.
ముందు వైశంపాయనుడు భారతాన్ని అంతా కూడా జనమేజయునికి చెప్తాడు.
తర్వాత సూతుడు మయి మొత్తం భారతాన్ని శివనకాది మహర్షులకు నయంసారణ్యంలో చెప్తాడు. కథనం ఈ విధంగా జరుగుతుంది. భారతం పంచమ వేదం అంటారు. ఇది సకల వేద సారం. దీన్ని మహాభారతం అన్నారు. మహాభారతం అని ఎందుకన్నారంటే సమస్త వేద వాంగ్మయాన్ని కూడా త్రాసులో ఒకవైపున ఉంచి మరొక వైపున మహాభారతాన్ని పెట్టి తూస్తే మహాభారతమే బరువుగా కనిపించిందట. త్రాసు మహాభారతం వైపే మొగ్గింది. అందువల్ల దీన్ని మహాభారతం అన్నారు అంటారు. దీనిలో లక్ష శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో కథలున్నాయి, ఎన్నో ధర్మ సూత్రాలున్నాయి. కురుపాండవుల యొక్క సుదీర్ఘమైనటువంటి చరిత్ర, కురుక్షేత్ర యుద్ధము, ఎన్నో ప్రధాన ఘట్టాలు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేనిది మరెక్కడా లేదు అనేటువంటి ఒక గౌరవం మహాభారతానికి ఉంది. ఇది భారతీయ వాంగ్మయంలో అత్యంత ప్రధానమైనటువంటి ఒక మహాగ్రంథం. వ్యాసుడు రచించినటువంటి, వ్యాసుడు దేశానికి సమస్త ప్రపంచానికి కూడా బహూకరించినటువంటి ఒక అమూల్యమైనటువంటి గ్రంథరాజం. మహాభారత రచన తరువాత వ్యాసుడికి తృప్తి కలగలేదుట. ఒక రోజున బదరికాశ్రమంలో సరస్వతీ నది తీరాన వ్యాసుడు కూర్చొని ఉంటే నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు వ్యాసుని చూసి, చింతాక్రాంతుడైన వ్యాసుని చూసి, ఏమి ఇలా ఉన్నారు మీరు అని అడిగితే వ్యాసుడు చెప్తాడు, మహాభారతం రచించాను కానీ నాకెందుకో మనశ్శాంతి కలగలేదు అంటాడు. అంటే నారదుడు చెప్తాడు, మహాభారతంలో మీరు ధర్మసూత్రాలను వివరించారు కానీ భగవంతుని యొక్క గుణగణాలను మీరు స్తుతించలేదు, అందువల్ల మీకు మనశ్శాంతి కలగలేదు, ఆ పని చేస్తే బాగుంటుంది మీరు అంటే, అప్పుడు ఆయన మహాభాగవత రచనకు పూనుకుంటాడు. మహాభారతాన్ని రచించడం కూడా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సమస్త వేద సారం మహాభారతం పంచమ వేదం. వేదాలన్నీ అందరికీ అర్థం కావు. వేదంలో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా సామాన్య జనులకు అర్థం కాదు. అందువల్ల వాళ్లకు అర్థమయ్యే విధంగా, పండిత పామరులకు కూడా తేలిగ్గా అర్థమయ్యే విధంగా మహాభారతాన్ని రచించాడు వ్యాసుడు. తర్వాత భాగవతంలో, భాగవతం అంతా కూడా భగవంతుని యొక్క మహిమను గురించినటువంటి అనేక కథలను వ్యాస మహర్షి మహాభాగవతం రాస్తాడు. మహాభాగవతంలో ముఖ్యమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అందులో దశమ స్కంధంలో కృష్ణ లీలలు, కృష్ణ యొక్క జీవిత విధానం, జీవిత మాధుర్యం, కృష్ణుని యొక్క జీవితంలో, బాల్యంలో, తర్వాత గోపికలతో, తర్వాత మథురా నగరంలో, తర్వాత హస్తినాపురంలో ఏ విధంగా ఆయన సంచరించాడు
అనే ఎన్నో విషయాలను వ్యాస మహర్షి అత్యంత మధురంగా, అత్యంత అద్భుతంగా వర్ణించి లోక కళ్యాణానికి, లోకహితానికి ఎంతగానో సహకరిస్తాడు.
భాగవతంలో ఎన్నో ప్రధానమైన భక్తిపూరితమైనటువంటి కథలున్నాయి. వీటిలో ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, గజేంద్రమోక్షం, వామన చరిత్ర ఇలాంటివి ఉత్తమోత్తమైనటువంటి అందరికీ కూడా ఆచరణీయమైనటువంటి కథలు ఎంతో మధురంగా చెప్పబడతాయి ఈ మహాభాగవతంలో. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు ముగ్గురు కవులు, మహాకవులు. మొదటి 10వ శతాబ్దంలో నన్నయ్య ఈ మహాభారత అనువాదాన్ని ప్రారంభం చేశారు. చేసి 2 అధ్యాయాలు పూర్తి చేసిన తర్వాత 2 పర్వాలు అంటారు, పూర్తి చేసిన తర్వాత అరణ్య పర్వంలోకి వచ్చేసరికి అక్కడ ఆపేస్తారు దాన్ని. ఆయన చనిపోయినారు, మహాభారత అనువాదం అక్కడ ఆగిపోతుంది. తర్వాత కొంతకాలానికి, చాలా కాలానికి తిక్కన మహాకవి, చాలా గొప్ప కవి ఈయన, ఈయన విరాట ఉద్యోగ పర్వాల నుంచి ప్రారంభం చేసి మహాభారత అనువాదాన్ని పూర్తి చేస్తాడు. అరణ్య పర్వాన్ని ఆయన ముట్టుకోలేదు, ఎందుకంటే అరణ్య పర్వం రాస్తుండగా నన్నయ్య మహాకవి మరణించాడు, అది ఆయనకు అశుభంగా అనిపిస్తుంది. అందువల్ల అరణ్య పర్వాన్ని ముట్టుకోకుండా విరాటోద్యోగ పర్వాలతో ప్రారంభం చేసి దీన్ని పూర్తి చేస్తాడు. ఎవరైనా మహాభారతం చదవాలంటే కూడా మొదటి నుంచి కాకుండా విరాటోద్యోగ పర్వాలతో ప్రారంభం చేసి మహాభారతాన్ని పూర్తి చేయాలని చెప్పి అంటారు. అరణ్య పర్వాన్ని తర్వాత కొంతకాలానికి ఎర్రన మహాకవి దాన్ని పూర్తి చేస్తాడు. ఈ ముగ్గురు కూడా మహాకవులు, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి సుప్రసిద్ధులైనటువంటి మహాకవులు. ఈ మహాకవులను కవిత్రయం అంటారు. తెలుగు మహాభారతం కూడా చాలా గొప్ప గ్రంథం తెలుగు సారస్వతంలో. ఇలాగే భాగవతాన్ని కూడా పోతన కవి తెలుగులోకి అనువదించాడు. దీని శ్రీమద్ భాగవతం అన్నారు. చాలా మధురమైన కవితా శైలిలో పోతన ఈ భాగవతాన్ని అనువదించాడు. వీటికంటే ముందే మహాకావ్యం రామాయణ కావ్యం అవతరించింది. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. ఈయనను ఆదికవి అని, రామాయణాన్ని ఆది కావ్యమని అంటారు. వాల్మీకి మహర్షి ఒకరోజున నారదుడిని కలుస్తాడు. నారదుడే వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి అడుగుతాడు నారదుడిని, 16 ఉత్తమ మానవ లక్షణాలను, మానవ గుణాలను ఆయన చెప్పి ఈ 16 గుణాలను కూడా కలిగినటువంటి మహనీయుడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అని చెప్పేసి వాల్మీకి మహర్షి నారదుడిని అడుగుతాడు. 16 కళాప్రపూర్ణుడు, 16 సుగుణాభిరాముడు రాముడు ఉన్నాడు అని నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తాడు. ఈ 16 గుణాలను కూడా కలిగినటువంటి మహనీయుడు దశరథ మహారాజు యొక్క కుమారుడు అయోధ్య రాముడు ఉన్నాడని చెప్తాడనమాట. అప్పుడు రాముడి యొక్క కథ శాంతం కూడా, రామాయణ కథ శాంతం కూడా నారదుడు క్లుప్తంగా వాల్మీకి మహర్షికి చెబుతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచిస్తాడు. రామాయణం భారతదేశంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథం. రామాయణ కథ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రసారమై ప్రచారమై ఎందరినో ప్రభావితం చేసింది. ఇతర దేశాల్లో కూడా రామాయణంలో ఉన్నటువంటి మహనీయుల పేర్లు పెట్టుకొని ఈనాటికి రామాయణ గాథను చెప్పుకుంటారు. ఇది అత్యంత పవిత్రమైనటువంటి గ్రంథం రామాయణ గ్రంథం. ఇందులో ఒక ఉత్తమ ఆదర్శనీయమైన కుటుంబాన్ని ఈ మహర్షి వర్ణిస్తాడు. సీతారాముడి చరిత్ర.
రాముడు ఉత్తమ మానవుడు.
రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటారు ఆయన. చాలా గొప్ప లక్షణం ఇది. ఆయన ధర్మం మూర్తీభవించినటువంటి ఒక మహాపురుషుడు, మర్యాద పురుషుడు, పురుషోత్తముడు అంటారు ఆయన్ను. రాముడు పూర్వభాషి అంటారు, ప్రియభాషి అంటారు, స్మితపూర్వ భాష అంటారు రాముణ్ణి. అంటే మాట్లాడకముందే నవ్వుతూ మాట్లాడతాడు. పూర్వభాష అంటే ఇతరులను తానే ముందుగా మాట్లాడిస్తాడు. ప్రియభాష అంటే చాలా ప్రియంగా, మధురంగా, అందరినీ సంతోషపరిచేట్టుగా మాట్లాడతాడు. ఇవి చాలా ఉత్తమ మానవ లక్షణాలు. రాముడు లోకానికంతా కూడా ఆదర్శనీయుడైనటువంటి వ్యక్తి. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు కూడా ఆదర్శనీయమైనటువంటి సోదరుడు. సీత ఆదర్శనీయమైనటువంటి సతీమణి, భార్య. అందుకనే ఎవరైనా సరే రాముడి వంటి కొడుకు, భరత శత్రుఘ్నుల వంటి తమ్ముడు, సీత వంటి భార్య కలగాలని చెప్పేసి ప్రార్థిస్తారు దేవుణ్ణి. ఇది ఉత్తమ మానవ కుటుంబం యొక్క వర్ణన ఇందులో జరుగుతుంది. ఉత్తమ మానవ ధర్మాలను పాటించి, మానవుడిగా అవతరించి, రావణ సంహారం కోసం ఎంతో 12 సంవత్సరాలు అరణ్యంలో ఉండి రావణ సంహారం చేసి లోక కళ్యాణాన్ని స్థాపించినటువంటి, లోక కళ్యాణం కోసం జీవితాన్ని అర్పించినటువంటి మహాపురుషుడు యొక్క రాముడి కథ ఈ రామాయణం. వాల్మీకి మహర్షి రచించి లోకానికి ప్రసాదించినటువంటి ఒక ఉత్తమోత్తమైన కావ్యం ఆది కావ్యం ఆదికవి వాల్మీకి. ఇది ఈ విషయాలను మనం చెప్పుకోవటం మన భాగ్యం. వీటిని స్మరించటం, నిత్యము వీటిని పారాయణం చేస్తే కలిగే పుణ్యాన్ని మనం భావించటం, ఆ ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో ఫలవంతం కావటం కూడా మానవ జీవిత విధానంలో ఒక ఉత్తమోత్తమైన లక్ష్యం. ఇది ఈ పవిత్రమైనటువంటి భారతీయ సాహిత్యంలో ఉత్తమోత్తమైనటువంటి ఈ గ్రంథాలను అందరూ కూడా పఠించి తరించాలని భావిస్తున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశీయం శోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయ అపుత్ర పుత్రిన సంతు పుత్రిన సంతు పోతిన అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం శాంతి శాంతి శాంతి.